దండత్నం అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం కక్షంలోకి. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 4వ స్కందం 30వ అధ్యాయం 35వ శ్లోకం నుంచి తీసుకొని 51వ శ్లోకం వరకు చర్చించుకుందాము. దాంతో ఈ అధ్యాయం కూడా పూర్తవుతుంది. సో మంగళాచరణ చేసుకొని మొదలు పెడదాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరన్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాంతం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలిత శ్రీవిశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితే నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణీ. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యనామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో 35వ శ్లోకం. యత్రేద్యంతే కతామృష్టాస్ తృష్ణాయా ప్రశమోయతః నిర్వైరం యత్ర భూతేషు మోద్వేగో యత్ర కశ్చన. ఎప్పుడైనా సరే మనం భగవంతుడి యొక్క దివ్యలోకం యొక్క విషయాలు చర్చించుకుంటాము. ఆ సమయంలో ఎవరైతే శ్రోతలు వింటారో ఈ దివ్య కథనంతా కూడా, వాళ్ళప్పుడు ఆ సమయంలో భౌతిక కోరికలు ఆకాంక్షలు ఆసక్తులు అన్నీ కూడా మర్చిపోతారు. ఆ కనీసం ఆ సమయం అన్న భగవంతుడి గురించి విషయాలు శ్రవణం చేసే సమయంలో భగవద్ధామం గురించి. అంతేకాకుండా ఒకరి పట్ల ఒకరి ఈర్ష ద్వేషం ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఆ సమయంలో. ఇంకా ఎటువంటి భయం ఎటువంటి చింత టెన్షన్ లేకుండా ఉంటారు. కనీసం ఎంతసేపు అయితే భగవంతుడి గురించి వింటున్నారు ఇది మినిమం మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట, అనుభవించవచ్చు. అది ఇక్కడ శ్లోకంలో చెప్తున్నారు ప్రచేతసులు. మీ గురించి వైకుంఠం గురించి వైకుంఠధామం. వైకుంఠ అంటేనే కుంఠ అంటే దుఃఖం టెన్షన్. వైకుంఠ అంటే ఆ ప్లేస్లో ఎక్కడైతే ఏ టెన్షన్ ఏ దుఃఖం ఏ యాంగ్జైటీ ఉండదు అది వైకుంఠ. సో ఈ దుఃఖాలేం అశాశ్వతం ఇది. సో వైకుంఠంలో దుఃఖం ఉండదు. కాబట్టి ఎప్పుడైతే మనం ఇలా సంపూర్ణంగా భగవంతుడి యొక్క విషయాల గురించి చర్చించుకుంటూ ఉంటాం ఆ సమయంలో అన్నీ మర్చిపోతాం, ఇంకేం గుర్తుకు రావు. భౌతిక సమస్యలు కానీ ఆకాంక్షలు కానీ కోరికలు కానీ ద్వేషాలు ఈర్ష్యలు అన్నీ కూడా ఆ సమయంలోనే మర్చిపోతాం కనీసం. ప్రహ్లాద్ మహారాజ్ అంటారు సదా సముద్విగ్న ధియామ సద్గ్రహ. సో మనము ఎందుకు ఇలా ఎప్పుడు అన్ని రకాల కష్టాలు అన్ని రకాల టెన్షన్స్తో ఎందుకుంటున్నామంటే మనం ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని ఈ యొక్క భౌతిక దేహాన్ని శాశ్వతంగా మనము స్వీకరించేస్తాం. నేను భౌతిక దేహాన్ని ఈ భౌతిక ప్రపంచమే నా శాశ్వతమైన ఉండే స్థలం అని మనము ఒక ధారణలో ఉన్నాం కనుక అందులో మునిగిపోయాం కనుక ఎన్నో రకాల టెన్షన్స్ యాంగ్జైటీస్, లేకపోతే టెన్షన్ యాంగ్జైటీ ఏం లేదు. ఎక్కడుంటారు భగవంతుడు, ఎక్కడైతే భగవంతుడి గురించి చర్చ జరుగుతుందో, ఎక్కడైతే వైకుంఠం గురించి, వైకుంఠంలో జరిగే విషయాల గురించి చర్చ జరుగుతుందో, భగవంతుడి గుణ రూప లీల మహిమల గురించి చర్చ జరుగుతుందో, ఎవరైతే చర్చిస్తున్నారో, ఎవరైతే వింటున్నారో, ఆ ప్రదేశంలోనే, ఆ చర్చ జరిగే భక్త సమూహం మధ్యలోనే భగవంతుడు ఎప్పుడు నివసిస్తున్నాడు. ఆ విషయం ముందు కూడా చెప్పారు, మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు. నాహం తిష్టామి వైకుంఠే యోగినాం హృదయేషు వా తత్ర తిష్టామి నారద యత్ర గాయంతి మద్భక్తః. నారదుడికి చెప్తున్నాడు స్వయంగా విష్ణువు, ఏం చెప్తున్నాడు విష్ణువు నారదుడికి, నాహం తిష్టామి వైకుంఠ, నేను వైకుంఠంలో ఉండను, యోగినాం హృదయేషు వా యోగిలోకి హృదయంలో కూడా ఉండను. తత్ర తిష్టామి నారద, నేను ఎక్కడ ఉంటాను తెలుసా నారద, ఎత్ర గాయంతి మద్భక్తాః, ఎక్కడ ఎక్కడైతే భక్తులందరూ నా గుణగానం చేస్తూ ఉంటారో నేను అక్కడ ఉంటాను. ఇది విష్ణు స్వయంగా నారదునికి చెప్తున్నాడు. సో మనము ఈ విషయం చూడవచ్చు. అందుకే శ్రవణం కీర్తనం అనేది చాలా ముఖ్యమైనది భక్తిలో. అన్నిటికన్నా ముఖ్యమైన అంగం శ్రవణం కీర్తనం. శృణ్వతాం స్వకత కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్తో యభద్రాని విదునోతి సుహృత్సతాం. భాగవతంలో అందుకే అన్నారు, మీరు శ్రవణం కీర్తన చేస్తే హృదయంలో ఉన్న అభద్రాలన్నీ కూడా తొలగిపోతాయి, ఇంకా ఏ టెన్షన్లే ఉండవు. సో ఈ యొక్క సంకీర్తన మూమెంటు స్టార్ట్ చేశారు చైతన్య మహాప్రభు. ఇప్పుడు ఇక్కడ మనకి ప్రభుపాల్ గారు కూడా ఇస్కాన్ స్థాపించింది కూడా దీనికోసమే, ఈ సంకీర్తన ఆందోళనాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి. ఇది ఎందుకు ఈ ఇస్కాను, ఈ సంకీర్తన మూమెంట్ ఉద్దేశం ఏంటి, ఈ కృష్ణ చైతన్యం యొక్క ఉద్దేశం ఏంటంటే, మెంట్ ఫర్ క్రియేటింగ్ వైకుంఠ, అంటే అటువంటి ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఇక్కడ సృష్టించడం, వైకుంఠ వాతావరణాన్ని ఇక్కడే సృష్టించడం భౌతిక ప్రపంచంలో. తద్వారా మీరు ఎటువంటి భౌతిక దుఃఖాలు అనుభవించకుండా ఉండగలుగుతారు. సో ఈ విధంగా మనము హరే కృష్ణ మహామంత్రం సంకీర్తనం చేసుకుంటూ అన్ని రకాల దుఃఖాల నుంచి కూడా ముక్తమైపోవచ్చు. చాంట్ అండ్ బీ హ్యాపీ. యత్ర నారాయణ సాక్షాత్ భగవాన్ యాసినాం గతిహి సంస్తూయతే సద్గతాసు ముక్త సంగై పునః పునః. హా పరమేశ్వరుడు నారాయణుడు భక్తుల మధ్యలో ఎక్కడైతే భక్తులు శ్రవణం కీర్తనం చేస్తున్నారో ఆయన నామాల్ని అక్కడ ఆయన ప్రత్యక్షమైపోతాడు, అక్కడ ఉంటాడు ఆయన. ఎందుకంటే నారాయణుడే అన్ని సన్యాసుల యొక్క, సన్యాసం ఆశ్రమం యొక్క లక్ష్యం. ఇంకా నారాయణుడినే మనం ఈ సంకీర్తన ఆందోళన ద్వారా పూజించేది. తద్వారా మనం ఈ భౌతిక కల్మశాల నుంచి ముక్తి పొందుతాము. అందుకనే భక్తులము, భక్తులందరూ కూడా మళ్ళీ మళ్ళీ హరినామాన్ని జపిస్తూనే ఉంటారు. ఎందుకంటే ఇదే మార్గం అన్నమాట. హరినామం జపించడం ఒకటే మార్గము భగవత్ ధామానికి చేరుకోవడానికి కానీ, భగవంతుడిని ప్రసన్నం చేయడానికి కానీ, భగవంతుడు అక్కడ ప్రత్యక్షం అవడానికి కానీ, లేకపోతే మన అన్ని రకాల భౌతిక కల్మశాలు, కష్టాలు, దుఃఖాలు అన్నీ దూరం అవడానికి. సో మాయవాదులు ఏంటంటే, మాయవాది సన్యాసులు, నిరాకారవాదులు, మాయవాది సన్యాసులు వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము సన్యాసం అయిపోయాము, మేము సన్యాసం తీసుకున్నామంటే మేము నారాయణుడితో సమానం అయిపోయాము. వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటంటే, మేము ఆ భగవంతుల్లో విలీనం అయిపోయి భగవంతుడితో ఒక్కటైపోవడం, మేము భగవంతుడితో సమానమైపోవడం. ఇలా అందుకనే ఇప్పుడు సన్యాసం తీసుకున్నప్పుడు వాళ్ళు అనుకుంటారు, మేము ఇంకా ఉన్నత స్థాయికి వచ్చేసాము కాబట్టి మేము భగవంతుడు, మేము ఒకరినొకరు సన్యాసులు. అక్కడ మాయవాది అలాంటి ఆశ్రమాలు ఉన్నాయి, మాయవాదుల ఆశ్రమాల్లో వాళ్ళు ఒకరినొకరు సన్యాసులు నారాయణ అని పిలుచుకుంటారు. అందుకనే వాళ్ళు ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా అలా మనిషి కూడా, ప్రతి మనిషి కూడా నారాయణే తెలుసుకోలేదు, అంతే అతని వ్యక్తి తెలుసుకోలేదు, గ్రహించలేదు. గ్రహించుకున్నప్పుడు అతనే నారాయణుడు. ఇదన్నమాట మూర్ఖ సిద్ధాంతం వాళ్ళది, మాయావాదం. అందుకే మాయావాదం అసత్ శాస్త్రం అన్నారు. అది శాస్త్రమే కాదనమాట, అసత్, సత్యం కాదు, అది అబద్ధం. సో ఇలా ఒక మనిషిని నారాయణుడిగా స్వీకరించడం పెద్ద అపరాధం, ఘోర అపరాధం. కానీ ఇలాంటి వాళ్ళు ఏంటంటే, ఇలా అందరినీ నారాయణాన్ని ఇస్తారు. అందరూ నారాయణులే, వాళ్ళు తెలుసుకోవట్లేదు అంతే. దాన్ని మనం ప్రచారం చేయాలి, అదే వాళ్ళు చేసే ప్రచారం. అందుకనే పేదవాళ్ళు ఉంటే వాళ్ళని కూడా దరిద్ర నారాయణ అంటారు. నారాయణుడు ఎప్పుడు దరిద్రుడు అవడు, కానీ వాళ్ళు పేదవాళ్ళని దరిద్ర నారాయణ అని పిలుస్తారు. సో ఇలాంటివన్నీ కాన్సెప్ట్స్ కూడా వీళ్ళే ఇంట్రడ్యూస్ చేశారన్నమాట మాయవాదులు. సో ఇవన్నీ శాస్త్రాలు ఎక్కడ లేవు, ఇవన్నీ పెద్ద పెద్ద అపరాధాలు. సో ఇలా మనము నారాయణుణ్ణి ఒకవేళ దేవి దేవతలతో సమానంగా పోలిస్తేనే అది అపరాధం, వాళ్ళు పాషండులుగా గుర్తిస్తారు. అటువంటిది మనుషుల్ని మీరు నారాయణుడిగా చేసేస్తే, ఒక మనిషిని దేవుడిగా పూజించేస్తారు ఇక్కడ కలియుగంలో మూర్ఖ వ్యక్తులు చాలామంది. ఎవరో కొంచెం డ్రామా మ్యాజిక్ చేస్తే చాలు, అతన్ని భగవంతుడు చేసేస్తారు, పూజ చేసేస్తూ ఉంటారు. సో అలా మనుషుల్ని దేవుడి చేసేసి పూజించే మూర్ఖులు ఈ కలియుగంలో చాలామంది ఉన్నారు. సో అలా మనిషిని దేవుడితో సమానంగా ఎప్పుడు పూజించకూడదు. సో ఈ నారాయణుడు ఈ యొక్క కలియుగంలో చైతన్య మహాప్రభు అవతారంలోనే వస్తారు, కృష్ణుడు నారాయణుడు. సో ఇది శాస్త్రాల్లో ఇచ్చారు, మనం శాస్త్రాల్ని పాటించాలి, శాస్త్రాల్లో ఉన్న అవతారాలని స్వీకరించాలి. అంతేగాని శాస్త్రాల్లో లేని వ్యక్తులందరినీ భగవంతుడిగా స్వీకరించకూడదు. ఎవరిని పడితే వాడిని భగవంతుడిగా స్వీకరించకూడదు, ఏదో కొంచెం మ్యాజిక్ షో చూపిస్తున్నాడు అని. సో చైతన్య మహాప్రభు గురించి శ్రీమద్ భాగవతంలో ఇచ్చారు. ఇప్పుడు గౌరపూర్ణిమ రాబోతుంది. గౌరపూర్ణిమ అంటే ఏంటి? చైతన్య మహాప్రభుకు ఆవిర్భావ తిథి, ఆయన స్వయం శ్రీకృష్ణుడు, ఆయన ఈ కలియుగంలో అవతారం. మనందరికీ హరే కృష్ణ మహామంత్రాన్ని, ఈ సంకీర్తనాన్ని, యుగ ధర్మాన్ని ప్రచారం చేయడానికి ఒక భక్తుడి యొక్క రూపంలో అవతారంలో ఆయన వచ్చారు. కృష్ణవర్ణం త్విషా కృష్ణం సంగోపాంగాస్త్ర పార్షదం యజ్ఞై సంకీర్తన ప్రాయీర్ యజంతి సుమేధసః. సో ఇది భాగవతంలో చెప్పారు శ్లోకం, చూసారా? ఈ కలియుగంలో కృష్ణవర్ణం త్విషా కృష్ణం, ఆయన కృష్ణుడి వర్ణం లేకున్నా కానీ, అంటే కృష్ణుడు నల్లగా ఉంటారు కదా శ్యామసుందరం, కానీ ఇప్పుడు చైతన్య మహాప్రభు గౌరవర్ణం అంటే బంగారు వర్ణంలో ఉంటారు. సో ఆయన కృష్ణుడి వర్ణంలో లేకున్నా కానీ ఆయనే కృష్ణుడు ఈ కలియుగంలో వచ్చేది. ఆయనే కృష్ణనామాల్ని ఎలా జపించాలో నేర్పిస్తారు, దానికోసం ఆయన వస్తారు. కృష్ణవర్ణం త్విషా కృష్ణం, ఆయన వచ్చినప్పుడు ఒక్కరు రారు, సంగోపాంగాస్త్ర పార్షదం, ఆయనతో పాటు ఎంతోమంది పార్షదులు కూడా వస్తారు, ఆయనతో పాటు ఆయన యొక్క అనుచరులు వస్తారు. వాళ్ళందరూ కలిసి ఏం చేస్తారు? హరే కృష్ణ మహామంత్రాన్ని సంకీర్తనం చేస్తారు. యజ్ఞై సంకీర్తన ప్రాయైర్, సంకీర్తన యజ్ఞాన్ని మొదలు పెడతారు. ఈ సంకీర్తనం యజ్ఞం అనేది అసలైన యజ్ఞం, ఈ యజ్ఞం ఒకటి పనిచేస్తుంది కలియుగంలో, ఇంకా వేరే యజ్ఞాలు ఏం పనిచేయవు. ఈ సంకీర్తన యజ్ఞమే చేయాలి ప్రతి ఒక్కరు కూడా, ఇది యుగ ధర్మం. సంకీర్తనైర్ యజ్ఞై సంకీర్తనే ప్రాయర్, మరి ఇందులో ఎవరు పాల్గొంటారంట? అందరు పాల్గొనరు, తెలుగు వాళ్ళు మాత్రమే, బుద్ధిమంతులు మాత్రమే పాల్గొంటారు. యజంతి సుమేధసః, సుమేధసః మేధస్సు బాగా ఉన్నవాళ్ళు, మంచి బుద్ధి ఉన్నవాళ్ళు, తెలివైన వాళ్ళు మాత్రమే ఈ సంకీర్తన ఉద్యమంలో పాల్గొంటారు. శ్రీ చైతన్య మహాప్రభు స్టార్ట్ చేసిన ఈ సంకీర్తన ఉద్యమంలో, సో ఇస్కాన్ కూడా అందులోనే ఒక భాగం, ఈ సంకీర్తన ఆందోళనలో ఒక భాగం ఇస్కాన్. ఇదే సంకీర్తన ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడానికే ఇస్కాన్ యొక్క ఉద్దేశం, లక్ష్యం. సో ఇది అర్థం చేసుకోవాలి. ఇస్కాన్ అంటే అదేదో సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషను, లేకపోతే చాలాసార్లు చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. ఏ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ ఏ ఆర్గనైజేషన్ సరే వాళ్ళందరూ ఏవో సోషల్ యాక్టివిటీస్ చేయాలని, అప్పుడే అది ఆర్గనైజేషన్ అన్నట్టు. అలా కాదు, స్పిరిచువల్ ఆర్గనైజేషన్ అంటే స్పిరిచువల్ యాక్టివిటీస్ చేయాలి, సో ఆధ్యాత్మిక కార్యాలు చేయాలి. చాలా ఆర్గనైజేషన్ ఉన్నాయి స్పిరిచువల్ ఆర్గనైజేషన్ పేరుతో, రకరకాల సామాజిక కార్యక్రమాలు, వెల్ఫేర్ యాక్టివిటీస్ ప్రజలకి, ఇంకా పేద వాళ్ళకి అన్నీ చేస్తూ ఉంటారు చాలామంది. కానీ ఇస్కాన్ యొక్క కర్తవ్యం అది కాదు. ఇస్కాన్ యొక్క ముఖ్య కర్తవ్యం ఏంటంటే హరినామాన్ని ప్రచారం చేయడం. ఇస్కాన్ దేనికి తెలవాలి ప్రతి ఒక్కరు? ఎందుకు ఇస్కాన్? ఇస్కాన్ అంటే ఏంటి అంటే, ఇస్కాన్ అంటే హరినామాన్ని ప్రచారం చేసే ఆర్గనైజేషన్, హరినామ సంకీర్తనాన్ని ప్రచారం చేసే ఆర్గనైజేషన్, భగవంతుడి గురించి తెలిపే ఆర్గనైజేషన్, భగవద్గీత గురించి ప్రచారం చేసే ఆర్గనైజేషన్, భాగవతం ప్రచారం చేసే ఆర్గనైజేషన్. ఈ విధంగా గుర్తింపు ఉండాలి ఇస్కాన్కి, అది అసలైన గుర్తింపు ఇస్కాన్ది. దీనికోసం ప్రతి ఒక్కరు ప్రయత్నించాలి. ఎవరైతే ఇస్కాన్ సభ్యులుగా చెప్పుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ పని చేయాలి. సో ఇక్కడ ఇలాంటి మాయావాదులు ఏంటంటే వాళ్ళే నారాయణుడు అయిపోవాలనుకుంటారు. సో ఇది అపరాధం అన్నట్టు, ఘోర అపరాధం. సో మనం నారాయణుడు భక్తులుగా అవ్వాలంటే మనం నారాయణుడి గురించి ఎంత వింటే, ఎంత తెలుసుకుంటే ఆయన గుణరూప మహిమల గురించి, మనం అంత మంచి భక్తులం అవ్వగలం. అందుకే శ్రవణం కీర్తనం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట భక్తులు. ఎందుకంటే మనం అందరం కూడా ఎందుకు ఇక్కడికి వచ్చాం, భౌతిక ప్రపంచంలోకి ఎందుకు వచ్చాం? ముఖ్యమైన కారణం ఏంటంటే మనం నారాయణుడినే ద్వేషించాం, భగవంతుడిని ద్వేషించాం, విష్ణువుని ద్వేషించాం, కృష్ణుడిని ద్వేషించాం. మనకి ఈర్ష్య, భగవంతుడిని చూసే మనం ఈర్ష్యపడ్డాం. భగవంతుడు అన్ని నియంత్రిస్తాడా? భగవంతుడు అన్ని భోగిస్తాడా? భగవంతుడిని అంత అన్నిటికీ గొప్ప, నేను భగవంతుడిలాగా నేను కూడా నియంత్రిస్తాను, నేను కూడా భోగిస్తాను, నేను కూడా నాకు ఇది కావాలి అది కావాలని నేను భగవంతుడిలాగా నేను వివరించాలనుకుంటున్నాను అని భగవంతుడిని చూసి మనం ఈర్ష్యపడ్డాం. అందుకే ఈ భౌతిక ప్రపంచానికి వచ్చాం. ఇక భౌతిక ప్రపంచానికి వచ్చి ఇన్ని రకాల దుఃఖాలు కష్టాలు అనుభవిస్తున్నాం. సో అందుకనే మనము చేయవలసింది ఏంటంటే, ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే, భగవంతుడి నుంచి మనకి భగవంతుడి పట్ల మనం ఈర్ష్య పడకుండా ఉండాలి, భగవంతుడి పట్ల మనం ద్వేషం లేకుండా ఉండాలి. అంటే ఎవరైనా అనొచ్చు, మేము భగవంతుని ద్వేషించామండి, ఈర్ష్యపడమండి, కానీ మరి ఇక్కడ ఉన్నారంటే ప్రతి ఒక్కరు అందుకే ఉన్నారు. భౌతిక ప్రపంచంలో ఉన్నారంటే బై డిఫాల్ట్ ఇంకా దానిలో. ఇప్పుడు జైల్లో ఉన్నారంటే క్రిమినల్ అన్నట్టు, ఏదో తప్పు చేశాడు అందుకే జైల్లో పడ్డాడు. జైల్లో ఉండి నేను అస్సలు ఏం పాపం ఎరగను, నేను అసలు అమాయకుడిని, నేను ఏం తప్పు చేయలేదు అంటే మూర్ఖత్వం. అంటే ఇంకా చాలా డేంజర్ పొజిషన్. ఇప్పటివరకు అర్థం చేసుకోలేదు నేను పెద్ద అపరాధినని. ఫస్ట్ గుర్తించాల్సింది ఏంటంటే నేను పెద్ద అపరాధిని అనే విషయాన్ని గుర్తించాలి వ్యక్తి. ఇంకా నేను అపరాధిని అని గుర్తించకపోతే ఇంకా చాలా కష్టం. ఎలా బయటపడడం అపరాధం నుంచి? నేను అపరాధమే చేయలేదని వాదిస్తే ఇంకేం చెప్తాం వాళ్ళకి? అలాగే సో మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి మనం ఇక్కడికి వచ్చాము ఎందుకంటే భగవంతుడిని ద్వేషించాము. అందుకనే భగవంతుడి పట్ల మనకు మళ్ళీ ఒక సద్భావన, భగవంతుడికి సేవకులుగా మారాలంటే భగవంతుడు ఒక గొప్పతనాన్ని ముందు అర్థం చేసుకోవాలి. భగవంతుడి గొప్పతనాన్ని ఎలా అర్థం చేసుకుంటాం? శ్రవణం కీర్తనం. మనం ఎంతగా వింటే భగవంతుడి గురించి అంతగా మనకు మంచిదన్నమాట, మంచి భక్తులు కావడానికి. అందుకనే ముఖ్యమైనది వినడం. కానీ చాలామంది దగ్గర టైం లేదు వినడానికి, చదవడానికి, తెలుసుకోవడానికి భగవంతుడి గురించి. చాలా బిజీ అన్నమాట, చాలా చాలా బిజీ, టైం లేదు. సో టైం లేదు కానీ భగవంతుడు గొప్ప భక్తులు అని చెప్పుకుంటారు. అలాంటి భక్తులు అంత పేరుకే. అసలైన భక్తులైతే వాళ్ళ దగ్గర ఎప్పుడు భగవంతుడి గురించి వినడానికి, భగవంతుడి గురించి చర్చించుకోవడానికి, భగవంతుడిని కీర్తించడానికి ఎల్లప్పుడూ టైం ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ అదే వాళ్ళ జీవితంలో, మిగతాన్ని తర్వాత. సో ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. సో అందుకే మనము ముఖ్యంగా భక్తిలో భగవంతుడి గురించి వినడానికి, కీర్తనకి చాలా సమయం కేటాయించాలి. ఇలా ఒకవేళ ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి సంకీర్తన యజ్ఞంలో పాల్గొంటే అప్పుడు అసలైన శాంతి భద్రత నెలకొంటుంది. వేరే మార్గమే లేదు. ఈ మొత్తం భౌతిక ప్రపంచంలో ఈరోజు కూడా యుద్ధం జరుగుతుంది, మళ్ళీ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది, ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉంటుంది యుద్ధాలు, గొడవలు. ఇంట్లో జరుగుతాయి గొడవలు, సమాజంలో జరుగుతాయి గొడవలు, దేశాల మధ్యలో గొడవలు జరుగుతాయి, యుద్ధాలు జరుగుతాయి. ఎందుకు? స్వార్థం కోసం. ప్రతి ఒక్కరూ భోగించాలనే స్వార్థం, నేను భోగించాలనుకుంటున్నాను, నేను నియంత్రించాలనుకుంటాను, ఈ దేశం ఇంకో దేశాన్ని కంట్రోల్ చేయాలనుకుంటుంది, ఆ దేశం ఇంకో దేశాన్ని, ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని. ఇంట్లో కూడా అంతే, సమాజంలో కూడా అంతే, దేశంలో కూడా అంతే, దేశాల మధ్యలో కూడా అంతే. ప్రతి ఒక్కరిది స్వార్థం. సో ఎప్పుడైతే మనం అందరం సేవకులు కావాలనుకుంటామో, ఎప్పుడు మనం భగవంతుడిని సేవ చేయాలనుకుంటామో, అప్పుడే అసలైన ఐకమత్యం, అసలైన శాంతి భద్రతలు నెలకొంటాయి. అప్పటి వరకు ఏ ఐక్యరాజ్య సమితి, ఏ యునైటెడ్ నేషన్ చేసినా దేనికి మనకి రాదు, ఏమి చేయలేవు. ఎన్ని రకాల మీటింగులు చేసుకున్నా పరపాలన రాస్తారు, ఆ మీటింగ్లు దేనికి పనికిరావు, పనికిరాని మీటింగ్స్ అన్ని. చేయాల్సింది ఏంటంటే గవర్నమెంట్లు, ప్రతి గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే ఇది సంకీర్తన ఉద్యమాన్ని ప్రచారం చేయడానికి డబ్బులంతా ఖర్చు పెట్టాలి, పనికిరాని విషయాలన్నిటికీ కాదు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని ప్రచారం చేయడానికి ప్రోత్సహించాలి, ప్రతి గవర్నమెంట్ కూడా హరినామాన్ని. సో అప్పుడు శాంతి భద్రతలు నెలకొంటాయి. అప్పటివరకు శాంతి భద్రతలు నెలకొనం సమాజంలో. ఈ విషయం అట్లీస్ట్ మన భక్తులన్నా కన్ఫామ్గా అర్థం చేసుకోవాలి. చాలా మటుకు భక్తులే ఈ విషయాన్ని నమ్మరు, ఇంక బయట వాళ్ళు ఏమైనా ఉంటారు, చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటారు ఇలా చేస్తే శాంతి భద్రత నెలకొంటుంది, అలా చేస్తే శాంతి. హరినామం ప్రతి ఒక్కరు జపం చేసి సంకీర్తనలో పాల్గొని సంకీర్తన చేస్తేనే అసలైన శాంతి భద్రత నెలకొంటుంది. తేషాం విచరతాం పద్భ్యాం తీర్థానాం పావనేచ్ఛయ భీతస్య కిం నరో చేత తావకానాం సమాగమః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంట, హే ప్రభు, భగవంతుడా, మీ యొక్క పార్షదులు, భక్తులు ఈ యొక్క ప్రపంచంలో తిరుగుతూ ఉంటారు, భ్రమణం చేస్తూ ఉంటారు, ఎందుకు? తీర్థస్థలాల్ని కూడా శుద్ధపరచడానికి. ఈజ్ నాట్ సచ్ యాక్టివిటీ ప్లీజింగ్ టు దోస్ హు ఆర్ యాక్చువల్లీ అఫ్రైడ్ ఆఫ్ మెటల్ ఎగ్జిస్టెన్స్. సో వీళ్ళ యొక్క కార్యాలు తప్పకుండా ఎవరైతే భౌతిక ప్రపంచంలో భయభీతులై భయభ్రాంతులై జీవిస్తున్నారో వాళ్ళకు ఒక పెద్ద వరం. సో భక్తులు ఎందుకు భ్రమణం చేస్తారు అంటే ప్రచారం చేయడానికి తీర్థికుడు వంతి తీర్థాన్ని, అవునా? సో వీళ్ళు తిరిగే తీర్థ స్థలాలు అన్నమాట. ఎక్కడ తీర్థ స్థలాన్ని కూడా శుద్ధపరచారు శుద్ధభక్తులకి, అంత పవర్ ఉంటుంది శుద్ధభక్తుల పవర్ అది. వాళ్ళు తీర్థస్థలాలకు వెళ్ళేది వాళ్ళ పాపాలు తొలగించుకోవడానికి కాదు, అక్కడున్న తీర్థ స్థలాలని కూడా శుద్ధపరచడానికి. సో రెండు రకాల భక్తులు ఉంటారు, ఒకరు గోష్ఠానంది, ఇంకొకరు భజనానంది. భజనానంది అంటే వాళ్ళు ఎప్పుడు ఒకే దగ్గర కూర్చొని వాళ్ళు ఎప్పుడు ఎక్కడ కదలరన్నమాట, ఎక్కడే ఒకే దగ్గర ఉండి భజన చేసుకుంటూ ఉంటారు. సో అతను కూడా ఆ విధంగా భగవంతుడి నామాన్ని హరే కృష్ణ నామంత్రాన్ని జపం చేస్తూ ఉంటారు. ఎప్పుడో ఒకసారి అలా బయటకు వెళ్తారు ప్రచారం, కానీ మ్యాక్సిమం ఒకే చోట కూర్చొని ఉంటారు భజన చేసుకుంటూ ఉంటారు. కానీ మన గోష్ఠానంది ఏంటంటే, గోష్ఠానంది యొక్క ముఖ్యమైన కోరిక ఏంటంటే ప్రచారం చేయాలి, ఇంకా మన భక్తుల యొక్క సంఖ్యను పెంచాలి. ఇది గోష్ఠానంది యొక్క ముఖ్యమైన కర్తవ్యం కార్యం. సో ఇలాంటి భక్తులు ప్రచారం కోసం అనేసి మొత్తం ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటారు. ఎందుకు అంటే ముఖ్యంగా ఈ విధంగా వీళ్ళు ప్రతి దగ్గర ప్రతి చోటుకు వెళ్ళి అక్కడ శుద్ధపరుస్తూ ఉంటారు, జనాలకి భక్తి పంచుతూ ఉంటారు. అందుకే చేతన మా ప్రభు చెప్పిన ఆదేశం ఏంటంటే, పృథ్వీత్యా చేయత నగరాదిగ్రామ్ సర్వత్ర ప్రచార హోయ్బేమోరణం. సో పృథ్వీలో ఎన్ని నగరాలు గ్రామాలు ఉన్నాయో ప్రతి నగరం గ్రామం ప్రతి చోట సర్వం అన్ని చోట్ల కూడా ప్రచారం అవ్వాలి నా పేరు భగవద్నామం. సో అందుకనే చైతన్య మహాప్రభుల యొక్క అనుచరులు, ఎవరైతే చైతన్య మహాప్రభుల యొక్క అనుచరులు ఉంటారో వాళ్ళు ప్రతి గ్రామానికి ప్రతి నగరానికి వెళ్ళి ప్రచారం చేసి అందరినీ భక్తులుగా మారుస్తారు. ఇది మన సాంప్రదాయం, ఇది మన పరంపర. సో ఒక భక్తుడు ఎప్పుడు భయపడ్డన్నమాట, స్వర్గానికి నరకానికి అతీతుడు. నరకానికి వెళ్ళి ప్రచారం చేయాల్సి వస్తే కూడా అక్కడ కూడా వెళ్ళిపోతారు ప్రచారం చేయడానికి, నరకానికైనా సరే ప్రభుపాల ద్వారా రాస్తున్నారు. ఈ విషయము భాగవతంలో ఇచ్చారు యాక్చువల్లీ. నారాయణ పర సర్వే నకు తస్యన భిభ్యతి స్వర్గాపవర్గ నరకేష్వపి తుల్యార్థ దర్శిన. భగవంతుడి యొక్క భక్తుడికి స్వర్గము నరకము అంతా ఒకటే, ఏ దేనికి భయపడ్డు, ఎక్కడ వెళ్ళాలన్నా ప్రచారం చేయడానికి అక్కడికి వెళ్ళి ప్రచారం చేస్తారు. సో మరి ఎవరికి ప్రచారం చేయడం ఎవరికి లాభం అవుతుంది? ఇక్కడ చెప్తున్నారు ప్రచేతస్సులు, ఇలా ప్రచారం చేయడం వలన భక్తులు చాలా మందికి లాభం అవుతుంది, ఎవరైతే భౌతిక ప్రపంచంలో భయభ్రాంతులకు గురై ఉన్నారు. సో ఇందులో ఇక్కడ భౌతిక ప్రపంచంలో కూడా ఉన్నారండి కొంతమంది, వాళ్ళకి ఇప్పుడు చాలా మంది రకరకాల ఫ్రస్ట్రేషన్, రకరకాల సమస్యలు, మానసిక సమస్యలు, డిప్రెషన్లో పెద్ద పెద్ద సెలబ్రిటీ ఫిల్మ్ స్టార్లు డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంటారు. అదొక ఫ్యాషన్ అయిపోయింది అనమాట, అదొక మానసిక రోగం. ఎందుకు అంటే భక్తి చేసుకోవట్లేదు కనుక అలాంటి డిప్రెషన్లో వెళ్ళిపోతున్నారు జనాలు. సో ఆ విషయం తెలియక కన్ఫ్యూజ్డ్ అనమాట, పెద్ద పెద్ద నేతలు, పెద్ద పెద్ద స్టార్లు, అందరు సెలబ్రిటీలు, స్పోర్ట్స్ స్టార్, ఫిల్మ్ స్టార్ అందరూ కన్ఫ్యూజ్ అనమాట లైఫ్లో. వాళ్ళ లైఫ్లో కన్ఫ్యూజ్ కాబట్టి సూసైడ్లు చేసుకుంటారు, డివోర్స్లు ఇచ్చుకుంటారు, లేకపోతే రకరకాల సమస్యల్లో ఇరుక్కుంటూ ఉంటారు, అవునా? సో ఈ విధంగా కన్ఫ్యూజ్డ్ ఫ్రస్ట్రేట్ అయిన వీళ్ళందరికీ కూడా ఒక ఈ యొక్క భక్తి, ఈ యొక్క హరే కృష్ణ మూమెంట్, లేకపోతే ఇస్కాన్, ఈ సంకీర్తన యొక్క ఈ ప్రచారకులు ఎవరైతే ప్రచారం చేస్తున్నారో ఆ యొక్క వాళ్ళ యొక్క హెల్ప్ తీసుకోవచ్చు, ప్రయోజనం వాళ్ళ వల్ల కలుగుతుంది వాళ్ళకి. ఒకవేళ వాళ్ళు వీళ్ళ యొక్క దగ్గరకు వస్తే, ప్రచారకులు కాంటాక్ట్లోకి వస్తే వాళ్ళ ఫ్రస్ట్రేషను, డిప్రెషను, అన్ని రకాల మానసిక సమస్యలు, రోగాలన్నీ వెళ్ళిపోతాయి. ఇంకా కొంతమంది ఎవరైతే ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటారు, కొంతమంది బుద్ధిమంతులు, వాళ్ళు ఎప్పుడు భగవంతుడి నుంచి వెతుకుతున్నారు, తెలుసుకోవాలనుకుంటున్నారు జీవితం గురించి, జీవిత ఉద్దేశం ఏంటి, జీవిత లక్ష్యం ఏంటి. సో అలాంటి వాళ్ళందరికీ కూడా భగవంతుడిని అర్థం చేసుకోవాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఇలాంటి ప్రచారకుల ద్వారా వాళ్ళ భగవంతుడి గురించి తెలుసుకోవచ్చు. ఇలా రెండు రకాల వ్యక్తులు, ఎవరైతే భగవంతుడి గురించి తెలుసుకోవాలి బుద్ధిమంతులు, ఇంకా భయభ్రాంతికి, రకరకాల మానసిక సమస్యలకి, రోగాలకు గురైన వాళ్ళందరూ కూడా భగవంతుడి గురించి తెలుసుకోవడానికి ప్రచారకుల నుంచి వాళ్ళు ప్రయోజనం పొందవచ్చు. ఎందుకంటే ఈ శుద్ధ భక్తులు వీళ్ళందరూ ప్రయాణం చేస్తూ ఉంటారు ప్రపంచంలో ప్రచారం చేయడానికి. సో ఇక్కడ మనకి ప్రభుపాల ద్వారా రాస్తున్నారు. సో శుద్ధ భక్తులు ఎప్పుడైతే తీర్థస్థలాలకు వెళ్తారో వాళ్ళు తీర్థస్థలాలని శుద్ధపరుస్తారు. ఎందుకంటే చాలామంది పాపీలు, పాప వ్యక్తులు, చాలామంది పాపాత్ములు వెళ్తుంటారు కదా గంగలో స్నానం చేయడానికి, యమునలో స్నానం చేయడానికి, గోదావరిలో స్నానం చేయడానికి. ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళ పాపాలన్నీ వాళ్ళు పడేద్దామని. సో అందులో డంప్ చేస్తారనమాట నదుల్లోకి వెళ్ళి పాపాలు. సో ఇలా తీర్థస్థలాలకు వెళ్తారు, ఎందుకు, మన పాపాలన్నీ తొలగిపోతాయి. పాపాలు తొలగిపోవడం అంటే ఏం లేదు, అక్కడ పాపాలన్నీ అక్కడ వదిలేసి వచ్చేస్తారు. సో తీర్థస్థలాల్లో ఇప్పుడు ఆ తీర్థ నదుల్లో అన్నిట్లో పాపాలు అన్నీ ఉన్నప్పుడు, అందుకనే జనాలు ప్రయాగ్, వృందావన్, మథుర ఇంకా ఎన్నో తీర్థస్థలాలకు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుంటారు, అక్కడ నదుల్లో స్నానం చేసి పాపాలను వదిలేస్తారు. ఈ విధంగా పాపాత్ములందరూ శుద్ధమైపోతారు. కానీ వాళ్ళ పాపాలన్నీ కూడా ఆ యొక్క తీర్థస్థలాల్లోనే ఉండిపోతాయి. మరి అప్పుడు ఇలాంటి శుద్ధ భక్తులు ఆ తీర్థస్థలాలకి వెళ్ళి, ఆ తీర్థస్థలాలకి వెళ్ళి అక్కడున్న పాపాలన్నీ కూడా, ఏవైతే అన్ని పాపాత్ములు అందరూ ఆ తీర్థస్థలాలు వెళ్ళి పాపాలన్నీ వదిలేశారు కదా, ఈ అప్పుడు వీళ్ళందరూ కూడా వెళ్ళి అవన్నిటిని కూడా తొలగించేస్తారు. ఈ పాపాలన్నీ ఏవైతే డిపాజిట్ అయిపోయి ఉన్నాయో నదుల్లో తీర్థస్థలాల్లో, వాళ్ళన్నిటినీ తొలగించేస్తారంట. సో తీర్థి కుర్వంతి తీర్థాన్ని స్వంతస్తేనగదాభృత అని శాస్త్రంలో భాగవతంలో చెప్పారు. ఎందుకంటే ఎలా అంత కెపాసిటీ ఎలా ఉంటుంది, ఒక శుద్ధ భక్తుడు తీర్థస్థలాలనే శుద్ధపరచగలడా, ఎలా, ఎలాగంటే, ఎందుకంటే భక్తుడు తన యొక్క హృదయంలో ఎప్పుడు భగవంతుడిని తీసుకొనే ప్రయాణిస్తున్నాడు, భగవంతుడు ఎప్పుడు భక్తుడి యొక్క హృదయంలో నెలకొని ఉన్నాడు. సో అందుకనే ఏ స్థలానికి వెళ్తే భక్తుడు శుద్ధభక్తుడు ఆ స్థలమే తీర్థస్థలంగా మారిపోతుంది. సో ఎందుకంటే తీర్థస్థలం అంటే ఎక్కడైతే భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు ఎక్కడ ఉన్నాడు, భక్తుడు యొక్క హృదయంలో ఉన్నాడు. సో ఎక్కడ వెళ్తే శుద్ధభక్తుడు అక్కడ తీర్థస్థలం శుద్ధమైపోతుంది, ఆ స్థలం తీర్థస్థలంగా మారిపోతుంది. అందుకనే శిల ప్రభుపాద వారి జన్మస్థానం కోల్కతా, అది నగరం అయినా కానీ ఆ జన్మస్థానం తీర్థస్థలం మన ఇస్కాన్ భక్తులందరికీ, అవును. సో అందుకని ఏవైతే మన ఆచార్యుల యొక్క ఆవిర్భావ తిథులు, ఆ రోజు మనకు ఉత్సవాలు, పండుగలు, ఇంకా అలాగే వాళ్ళు పుట్టిన స్థలాలు అవన్నీ కూడా మనకు తీర్థస్థలాలు. సో అందుకనే మనము ఇలాంటి శుద్ధ భక్తులతో సాంగత్యం చేసుకుంటే మనకు చాలా మంచిదన్నమాట, భక్తిలో మనం బాగా ప్రగతి సాధించవచ్చు.
వయం తు సాక్షాద్ భగవన్ భవస్య ప్రియస్య సఖ్యూక్షణ సంగమేన సుదుశ్చికిత్స్య భవస్య మృత్యోర్ విశక్తమం త్వాద్య గతిం గతాస్మ.
ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ భగవంతుడా, మేము ఒక్క క్షణం అంటే ఒక కొంచెం ఈ యొక్క మీ యొక్క శుద్ధ భక్తుడైన శివుడి యొక్క సాంగత్యం మాకు లభించింది, కొంచెం సమయం. ఆయన ఎంతో మీకు ప్రియమైన మిత్రుడు, భక్తుడు, అందుకే మేము ఎంతో అదృష్టవంతులం ఆయన వారి శివుడి యొక్క సాంగత్యం మాకు దక్కడం. ఎందుకంటే మీరు ఈ భవరోగాన్ని నయం చేసే గొప్ప డాక్టర్, అందుకనే మేము, ఇది మా గొప్ప అదృష్టం, శివుడి సాంగత్యం కారణంగా మేము మీకు శరణాగతులం అయ్యాం, మీ పాద పద్మాలకు శరణాగతం అవ్వగలిగాం. ఎందుకంటే మీరే మా ఈ భవరోగాన్ని తొలగించగలరు. సో ఇక్కడ శివుడి యొక్క సాంగత్యం, అసలు నిజంగా శివభక్తులు ఎవరు, అసలు శివభక్తులు ఎవరు, నిజమైన శివభక్తులు అయితే వాళ్ళు శివుడి యొక్క ఆదేశాలు, ఈ రుద్రగీతంలో ఇచ్చాడు శివుడు ఏమని చెప్పాడు, వెళ్ళి విష్ణువుకి శరణాగతం అవ్వండి, విష్ణు భక్తులు అవ్వండి అని చెప్పారు. ఇది అసలైన శివభక్తులు అన్నమాట. అసలైన శివభక్తులు ఏం చేస్తారు, శివుడి యొక్క ఆదేశాలని స్వీకరిస్తారు. ఆదేశాలని స్వీకరించి శివుడు ఎలా భగవంతుడు విష్ణువుకి, వైష్ణవానాం యథాశంభు, ఆయన మహావైష్ణవుడు, గొప్ప వైష్ణవుడు, వైష్ణవుల్లో ఆయన సర్వశ్రేష్ఠుడైన శివుడు, ఆయనలా ఆయన అనుచరులు కూడా వైష్ణవులుగా మారిపోతారు, భగవంతుడు విష్ణువుకి వెళ్ళి శరణాగతం అవుతారు. కానీ కొంతమంది ఉంటారు సోకాల్డ్ డివోటీస్ ఆఫ్ లార్డ్ శివ, అంటే పేరుకే భక్తులు అనమాట, వాళ్ళకి కావాల్సింది ఏంటి, వాళ్ళకి రకరకాల కోరికలన్నీ తీర్చుకోవాలి, దానికోసం శివుడి దగ్గరికి వెళ్తారు. సో అలాంటి వాళ్ళకి శివుడు వాళ్ళ కోరికలు కూడా తీరుస్తారనమాట. అశుతోష్ అని తొందరగా ప్రసన్న అయిపోతాడు, తొందరగా వాళ్ళ కోరికలు తీర్చారు, భౌతిక కోరికలన్నీ తీరుస్తారు. కానీ వాళ్ళు అసలైన భక్తులు కాదు, వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాడు. భగవంతుడికి ఏం కావాలో అది మనం చేసినప్పుడు భక్తి, మనకేం కావాలో మనం చేసుకున్నప్పుడు దానికోసం భగవంతుడికి వెళ్ళిపోవడం అది అసలైన భక్తి కాదు, అది స్వార్థం. సో ఇంకా చెప్పాలంటే దానికి ఒక్కొక్కసారి నా కోరిక తీర్చేస్తే నేను ఇచ్చేస్తాను అంటే బిజినెస్ అది, అందుకే ప్రహ్లాద్ మహారాజ్ అంటారు, నేనేదో మీ దగ్గర నుంచి పొందాలనేసి నేను మీకు భక్తి చేయలేదు, అలా చేస్తే నేను ఒక బిజినెస్ మ్యాన్ అయిపోతాను, ఒక వణికుణ్ణి అయిపోతానని చెప్తారు. సో అందుకే మనము భగవంతుడి దగ్గరికి ఎప్పుడైనా సరే ఆయన్ని ప్రసన్నం చేయడానికి వెళ్ళాలి, అంతేగాని మనము మన కోరికలు తీర్చుకోవడానికి వెళ్ళకూడదు. సో అలా శివుడు ఏంటంటే ఎవరు ఆయన దగ్గరకు వచ్చి పూజ చేసి దేని గురించి పూజ చేస్తే ఆయనకు అది ఇచ్చేస్తారు, శివుడి యొక్క స్వభావం. సో అందుకనే రావణుడు వెళ్ళి, రావణాసుడు వెళ్ళి శివుడి నుంచి అలాంటి వరం పొందాడు. అలా భగవంతుడిని అగెన్స్ట్గా విరోధంగా ఆయన వివరించడం ద్వారా రావణాసుడు ఆయన మొత్తం వంశం అంతా నాశనం అయిపోయింది. ఎందుకంటే ఆయన శివుడి యొక్క వరాన్ని దుర్వినియోగం చేశాడు, విష్ణువుకి విరుద్ధంగా, రాముడికి విరుద్ధంగా ఆయన వ్యవహరించాడు. సో అందుకనే అతను నాశనం అయిపోయాడు. శివుడు కూడా విష్ణువుని ఆరాధిస్తాడు, గొప్ప భక్తుడు కృష్ణుడికి, అవునా? సో అందుకనే అసలైన శివుడి సాంగత్యం అంటే మనకు నిజంగా శివుడి యొక్క సాంగత్యం దొరికింది, అసలైన శివుడి సాంగత్యం యొక్క లాభం ఫలితం ఏంటంటే దాని ద్వారా మనం కృష్ణ భక్తులు అవ్వడం, అవునా? సో అదే ఇక్కడ ప్రచేతసులు చెప్తున్నారు, మాకు ఎంతో గొప్ప అదృష్టవంతులం మాకు, ఎందుకంటే మాకు శివుడి యొక్క సాంగత్యం వల్ల మీ శరణాగతి అవ్వగలిగాం మేము అని చెప్పుకుంటున్నారు. సో వృందావనంలో గోపికలు కూడా శివుణ్ణి పూజించేవారు. ఎందుకు? అక్కడ శివుడు గోపీశ్వర్ మహాదేవ్ ఈ రూపంలో అక్కడ ఉంటారు వృందావనంలో. సో కానీ గోపికలు శివుడిని ప్రార్థించింది ఏంటి, మాకు కృష్ణుడు మా భర్తగా లభించాలని వాళ్ళు గోపికలు వెళ్ళి కృష్ణుడిని ప్రార్థించుకుంటున్నారు. సో ఈ విధంగా మనం దేవతల దగ్గరికి వెళ్ళాలా వద్దా, చాలామంది ఏంటంటే డౌట్ అనమాట, దేవతల గుళ్ళోకి వెళ్ళొచ్చా లేదా, శివుడి మందిరానికి వెళ్ళొచ్చా లేదా. వెళ్ళొచ్చు, మీరు అన్ని దేవతల దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ ఏం ప్రార్థిస్తున్నారని మెయిన్ పాయింట్ అనమాట. మీరు ఒకవేళ మాకు కృష్ణ భక్తి కావాలి, మాకు కృష్ణుడు కృష్ణ భక్తిని ప్రసాదించండి, కృష్ణుడికి భక్తులుగా అయ్యే విధంగా మనల్ని ఆశీర్వదించండి అనే విషయాన్ని మనము ప్రార్థించుకోవాలి దేవతల దగ్గరికి వెళ్తే, శివుడి దగ్గరికి కానీ దుర్గాదేవి కానీ ఎక్కడికి వెళ్ళినా సరే. అప్పుడు ఆ దేవతలు సంతృప్తి చెందుతారు మీ పట్ల, అసలైన ఆనందం, సంతృప్తి చెందుతారు దేవతలు. అంతేగాని వెళ్ళేసి నాకు ఇది కావాలి అది కావాలి, అప్పుడు దేవతలు మీ కోరికలు తీర్చేయచ్చు, కానీ మీ పట్ల అంతా సంతృప్తి చెందరు. అందుకే ఇలా ఎవరైతే వ్యక్తులు దేవతల దగ్గరికి వెళ్ళి భౌతిక కోరికలు తీర్చుకోవడానికి వెళ్తారో వాళ్ళని తెలివి తక్కువగా గుర్తించారన్నమాట భాగవతంలో. ఇంకా వాళ్ళు ఏం చెప్పారంటే, కామ ఇస్తే ఇస్తే హృత జ్ఞాన, కామంతో నిండి ఉన్న వాళ్ళు, వాళ్ళ యొక్క హృత జ్ఞానం అంతా నశించిపోయిన వాళ్ళు ప్రపద్యంతన్య దేవత, వేరే వేరే దేవతల దగ్గర వెళ్ళి శరణాగతులు అవుతారు. తమ్ తమ్ నియమమాస్తాయ ప్రకృత్య నియత స్వయ. సో వాళ్ళు వాళ్ళు చెప్పే రకరకాల పూజలు విధి విధాలని అనుసరిస్తూ ఉంటారు. ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మా కామాన్ని నేను పూర్తి చేసుకోవాలి, నా కోరికలను అన్నింటి నేను పూర్తి చేసుకోవాలి, దానికి ఏం వ్రతం చేయాలి, ఏ దేవుడి దగ్గరికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళిపోతారు. సో వీళ్ళందరూ ఏంటంటే సరైన భక్తులు కాదు, మెయిన్గా ఏంటంటే రకరకాల భౌతిక కోరికల ద్వారా మొత్తం నిండిపోయిన వాళ్ళు అన్నమాట. సో ఇక్కడ మనకి ఒక్కొక్కసారి కొంతమంది కోట్ చేసినా అలా కాదు, శివుడు విష్ణువు అందరూ ఒకటే, ఒక సమానమే, శివుడు విష్ణువు ఒకటే అభిన్నం అని కూడా కొంతమంది కొన్ని కొన్ని శాస్త్రాల నుంచి కూడా చెప్తూ ఉంటారు, కొన్ని కొన్ని శాస్త్రాలు కూడా రాసి ఉండొచ్చు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే శివుడు విష్ణువు వాళ్ళు ఎంత ఒకటే అంటే, ఒకటే అంటే ఒకటే ఒపీనియన్, ఒకటే ఉద్దేశం. శివుడు ఉద్దేశం ఒకటే, విష్ణువు ఉద్దేశం ఒకటే, ఉద్దేశంలో వేరు లేరు. శుద్ధ భక్తుడు భగవంతుడు యొక్క ఉద్దేశం ఎప్పుడు ఒకటే ఉంటుంది, అందులో ఒకటే భగవంతుడు భక్తుడు. సో శివుడు విష్ణువుడు ఆ విషయంలో ఒకటే, అంతేగాని వాళ్ళిద్దరు ఒక సమానం అని కాదు. ఇంకా చెప్పాలంటే ఏకల ఈశ్వర కృష్ణ ఆరస్వ భృత్యం, ఈశ్వరుడు కృష్ణుడు ఒకడే, మిగతా వాళ్ళందరూ ఆయన దాసులే, అందరు. శివుడు కూడా కృష్ణుడు యొక్క దాసుడే, అలాగే అందరూ దేవదేవతలు, బ్రహ్మదేవుడు మిగతా దేవతలు అందరూ కూడా కృష్ణుడు యొక్క దాసులు. సో మరి అంతేకాకుండా ఎక్కడ ఏ శాస్త్రంలో కూడా శివుడు చెప్పలేదు నేను విష్ణువుకి సమానం, లేకపోతే నేను విష్ణువు కన్నా గొప్ప అని ఎక్కడ చెప్పలేదు. కానీ కృష్ణుడు భగవద్గీతలో క్లియర్గా చెప్పేశాడు, నాకన్నా గొప్పవారు లేరు, నేనే అందరికన్నా గొప్ప. ఓకే, ఆ విషయం అందుకన్నా క్లియర్గా ఉండాలన్నమాట. 39, 40, 39, 40, 39, 42 శ్లోకాలు ఒకేసారి ఉన్నాయి. ఎన్న స్వధీతం గురవ ప్రసాదిత విప్రాశ్చ వృద్ధశ్చ సదనువృత్య ఆర్యానత సుహృదో భ్రాతరశ్చ సర్వాణి భూతాని అనసూయయైవ యన్న సుతప్తం తపయేతదీశ నిరందసాం కాలమదబ్రమప్సు సర్వం తదేతద్ పురుషస్య భూమ్నో వ్రీణీమహేతే పరితోషణాయ. భగవంతుడా, మేము అన్ని వేదశాస్త్రాలను చదివాము, ఒక గురువుని కూడా స్వీకరించాము, బ్రాహ్మణులను కూడా సన్మానించాము, ఇంకా భక్తులను కూడా సన్మానించాము, ఇంకా వృద్ధులని, ఎవరైతే ఆధ్యాత్మిక జ్ఞానంలో వృద్ధులు వాళ్ళని కూడా సన్మానించాము, వీళ్ళందరికీ మేము మా నమస్కారాలు అర్పించాము. ఎప్పుడు కూడా మేము మా యొక్క అన్నదమ్ముల మధ్యలో కానీ, బంధువులు మిత్రుల మధ్యలో కానీ ఎప్పుడు మాకు ఈర్ష్య భావన లేదు. ఇంకా మేము ఎన్నో కఠోర తపస్సులు నీటి కింద చేశాము, ఎంతో కాలం వరకు మేము ఆహారం కూడా స్వీకరించలేదు. ఇవన్నీ కూడా మేము చేసిన ఫలాలన్నీ కూడా, మేము చేసినంతా కూడా మేము మీకు అర్పిస్తున్నాము మీ యొక్క సంతృష్టి కోసం. ఇదొక్కటే మాకు కావాలి, మాకు ఇంకే వరం అవసరం లేదు. సో ఎందుకు మేము ఇవన్నీ చేశాము? మిమ్మల్ని సంతృప్తిపరచడం. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీరు ఏం వ్రతం చేశారు, ఏం తపస్సు చేశారు, ఒకసారి చాలామంది ఎంతో అహంకారం అన్నమాట, నేను ఎంతో గొప్ప తపస్సు చేశాను, నేను బాగా స్ట్రిక్ట్గా అన్ని ఫాలో అవుతాను, నేనే ఫాలో అవుతాను, అన్ని ఎవ్వడు ఫాలో అవడు అని చాలా పొగరన్నమాట. చాలా అహంకారంతో జీవిస్తుంటారు కొంతమంది భక్తులు. అలా కాదు, మనం భగవంతుడి సంతృప్తి కోసం చేస్తున్నాం. భగవంతుడి సంతృప్తి చెందితేనే మీరు చేసిన తపస్సు, మీరు చేసిన వ్రతం, మీరు ఫాలో అయ్యే అన్నీ కూడా యూస్ఫుల్ అన్నమాట. లేకపోతే భగవంతుడు సంతృప్తి చెందకపోతే వేస్ట్, మీరు చేసిన తపస్సులు ఇవన్నీ కూడా. అలా భగవంతుడు సంతృప్తే అసలైన వరం అని ఇక్కడ చెప్తున్నారు. అందుకే సో అందుకనే మనము భగవంతుడికి మాత్రమే సమ్మానం చూపించకూడదు. ఎవరైతే జ్ఞానంలో వృద్ధులు, జ్ఞాన వృద్ధులు, వాళ్ళని ఆర్యన్స్ అంటారు. ఆర్యులు అంటే వాళ్ళకి సరైన ఆధ్యాత్మిక జ్ఞానం, సంస్కృతి, సభ్యత అన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా భగవంతుడు యొక్క భక్తులు, వాళ్ళని ఆర్యులు అంటారు. అలా ఉన్నతమైన వ్యక్తులని, భగవంతుడి భక్తులని ఆర్యులు అంటారు. సో ముందు కాలంలో ఆర్యులు అంటే భక్తులే, భగవంతుడి భక్తుల్ని ఆర్యులుగా ఉద్దేశించి చెప్పేవారు. అందుకే కృష్ణుడు అర్జునుడు కంటే అనార్య జుష్టమ స్వర్గ్యం కీర్తికరం అర్జున అన్నాడు భగవంతుడు కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడితో. నువ్వు అనార్యులుగా ఎందుకు వ్యవహరిస్తున్నావు? నువ్వు ఆర్యుడివి, నువ్వు భగవంతుడి యొక్క భక్తుడివి, నీకు వేదిక సభ్యత సంస్కృతి తెలిసిన వాడి, అసలైన సరైన వేద జ్ఞానం ఉన్నవాడివి. నువ్వు ఇలా అనార్యుడిలో ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు అనార్యుడిలో వ్యవహరిస్తున్నావు? దీని ద్వారా అకీర్తి, నీ కీర్తి ప్రతిష్టలు ఏం రావు, అన్నీ కూడా తొలగిపోతాయి, నువ్వు స్వర్గానికి ఏం చేరుకో. కాబట్టి అనార్యుడిలో వ్యవహరించదు, ఆర్యుడివి అని కృష్ణుడు చెప్పాడు అర్జునుడికి. సో ఎందుకంటే క్షత్రియుడిగా అర్జునుడికి తన కర్తవ్యం నెరవేర్తించాలి, యుద్ధం చేయాలి. ఆ సమయంలో ఆయన అహింస అని కూర్చోకూడదు, యుద్ధక్షేత్రంలో అహింస పాటించకూడదు, అక్కడ యుద్ధమే చేయాలి. అది ఆయన ధర్మం, అది బాధ్యత. అది తెలియజేశారు ఒక ఆర్యుడిగా, అది ఆయన కర్తవ్యం, ఆయన కర్తవ్య పాలన చేయాలి అనేసి చెప్పారు. అంతేగాని అక్కడ ఓ హింసను ప్రోత్సహిస్తున్నారు అనేసి అది సభ్యత, హింసని ప్రోత్సహించట్లేదు. కొంతమంది ఇక్కడ కషాయకాణాలు పెట్టి ప్రతిరోజు వేలాది ఆవుల్ని చంపేస్తున్నారు, నరికి చంపేస్తున్నారు వాళ్ళ యొక్క ఇంద్రియాలని భోగించడానికి, తినడానికి, నాలుకలకి రుచి చూడడానికి ఎంతోమంది ఆవుల్ని చంపేస్తున్నారే, అది హింస, అసలైన హింస అంటే అది. సో ఆర్యన్లు నిజంగా ఎవరైతే ఆర్యన్లు ఉంటారో, భగవంతుడి భక్తులు ఉంటారో, ఒకవేళ అయితే వాళ్ళు ఎప్పుడు కూడా ఇటువంటి కషాయకాణాలని ప్రోత్సహించరు. ఆర్యులు ఏం తింటారు? భగవంతుడికి నైవేద్యం పెట్టి దాని ప్రసాదం స్వీకరిస్తారు. పత్రం పుష్పం ఫలంతో యో మే భక్తి ప్రయచ్చుతి తదం భక్తి పాహృతం అశ్నామి ప్రయతాత్మన. సో నిజంగా ఆర్యులు అయితే వాళ్ళందరూ భగవంతుడికి నైవేద్యం పెట్టి వాళ్ళు ప్రసాదం తీసుకుంటారు. వాళ్ళే అసలైన ఆర్యులు అంటే బేసికలీ భక్తులు. అదే ఇక్కడ చెప్పారు. ఎందుకంటే శ్లోకంలో ఆర్యనాథ సుహృదో భ్రాతరశ్చ అని అన్నారు. అందుకనే దీని గురించి ప్రభుపాల వారు వ్యాఖ్యానించారు. 41వ శ్లోకం.
మనుస్వయంభూర్ భగవాన్ భవస్య ఏన్యే తపో జ్ఞాన విశుద్ధ సత్వా అదృష్ట పరాపి యన్మహిమ్నః స్తువంత్యతో త్వాత్మ సమం గ్రీణీమా.
సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, భగవంతుడ గొప్ప గొప్ప యోగులు, గొప్ప గొప్ప ఋషులు మునులు వీరందరూ కూడా ఈ రకరకాల తపస్సులు జ్ఞానం ద్వారా ఎంతో ఉన్నతి చెందిన వాళ్ళు. ఇంకా గొప్ప గొప్ప వ్యక్తులు మనువు, బ్రహ్మదేవుడు, శివుడు వీళ్ళందరూ కూడా, ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు, యోగులు, ఋషులు, మునులు, దేవతలు అందరూ కూడా మిమ్మల్ని, మీ యొక్క గుణాలని, యొక్క సంపూర్ణమైన శక్తుల్ని సంపూర్ణంగా అర్థం చేసుకోలేరు. అయినా కానీ వాళ్ళందరూ కూడా మీకు ప్రార్థనలు అర్పించారు. శివుడు అర్పించాడు రుద్రగీతం, బ్రహ్మదేవుడు అర్పించాడు బ్రహ్మ సంహిత, ఇలా ఎన్నో మంది, ఎంతో మంది దేవతలు కూడా మీకు ప్రార్థనలు అర్పించారు, ఋషులు మునులు ప్రార్థనలు అర్పించారు. అదే విధంగా మేము వాళ్ళకన్నా చాలా తుచ్చమైన వాళ్ళం, అంత గొప్ప వాళ్ళం కాదు మేము. అయినా కానీ మా క్షమత, మా సామర్థ్యం, మాకు అర్థమైనంత విధంగా, మాకు తోచిన విధంగా మేము మీకు ప్రార్థనలు చేసుకుంటున్నాము, మా ప్రార్థనలు అర్పించుకుంటున్నాము అని ప్రచేతసులు ఇక్కడ విష్ణువుకి వాళ్ళ ప్రార్థనల్ని అర్పించుకుంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే, అవును మనం శుద్ధభక్తులం కాదు, మనకు భగవంతుడి గురించి సంపూర్ణంగా తెలీదు, అలాగనేసి మనం భగవంతుడికి ఏం ప్రార్థన చేసుకోకుండా ఉండకూడదు. మన సామర్థ్యం, మన శక్తి, మనకు ఎంత అర్థమైందో ఒక భగవంతుడి గొప్పతనాన్ని, ఆ విధంగా మనకు వీలైనంత మటుకు భగవంతుడిని గుణగానం చేయాలి. మనకు ఎంత తెలిస్తే అంత భగవంతుడి గురించి గుణగానం చేయాలి, భగవంతుడికి ప్రార్థించుకోవాలి. మనకు ఎంత తెలుసో అంత భగవంతుడి గురించి, దాని ప్రకారం. సో దానివల్ల మనము, అది మనకు చాలా మేలు చేస్తుంది, అది మనకు సార్థకం, మన జీవితాన్ని సార్థకం చేస్తుంది. సంపూర్ణమైన మంచి హృదయంతో మనం భగవంతుడికి ప్రార్థనలు అర్పించుకోవాలి. సో ఈ విధంగా ఎప్పుడైనా మనం భగవంతుడికి శరణాగతులం అయిపోతాము, అప్పుడు మనం భగవంతుడి యొక్క కృప, భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడి యొక్క కృప ద్వారా మనం శుద్ధమైపోతాము. ఈ విషయాన్ని సుఖదేవ గోస్వామి కూడా రాశారు భాగవతంలో. ఏన్యేచ పాప యదపాశ్రయాశ్రయ శుద్ధ్యంతి తస్మై ప్రభవిష్ణవే నమః. ఈ విధంగా భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడికి ఎంత కెపాసిటీ ఉందంటే, ఒకవేళ మీరు గురువుకి శరణాగతులు అయిపోయినప్పుడు, శుద్ధభక్తుడికి శరణాగతులు అయిపోతే, ఆ శుద్ధభక్తుడు, గురువు మిమ్మల్ని సంపూర్ణంగా శుద్ధపరుస్తారు. ఎంత మీరు పాపాత్ములైనా సరే, అది ప్రాబ్లం, సమస్య కాదు. మీరు ఎన్ని పాపాలు చేశారనే సమస్య కాదు. ఇప్పుడు మీరు అన్ని పాపాలు వదిలేసి, అన్ని పాపకార్యాలు వదిలేసి భగవంతుడికి, గురువుకి సంపూర్ణంగా శరణాగతులు అయిపోవాలనుకుంటున్నారా, అయిపోతే మాత్రం సంపూర్ణంగా శుద్ధమైపోతారు. అంత శక్తి గురువుకి, భగవంతుడికి, ఈ యొక్క భక్తి పథానికి ఉంది. ఎవరైనా శుద్ధమైపోవచ్చు, భగవద్ధామానికి తిరిగి వెళ్ళవచ్చు, ఎంత పాపాత్ములైనా సరే.
నమస్సమాయ శుద్ధాయ పురుషాయ పరాయ చ వాసుదేవాయ సత్వాయ తుభ్యం భగవతే నమః.
ఓ భగవంతుడా, నీకు ఏ శత్రువు లేడు, ఎవరు మిత్రులు కారు, నువ్వు అందరికీ సమానం. నమస్సమాయ శుద్ధాయ, ఎప్పుడు శుద్ధంగా ఉంటావు, ఎటువంటి పాపాలు, భౌతిక కల్మశాల మిమ్మల్ని తాకను కూడా తాకవు, ఎందుకంటే మీది దివ్య రూపం, ఈ భౌతిక ప్రపంచానికి అతీతం మీ రూపం. మీరు భగవంతుడు, అందుకనే మీరు ప్రతి చోట వ్యాపించి ఉండగలరు. అందుకే మిమ్మల్ని వాసుదేవ అని పిలిచారు. ఆ వాసుదేవుడికి మీకు మా ప్రణామాలు, ప్లీజ్ స్వీకరించండి అని ప్రచేతసులు ప్రణామాలు అర్పించుకుంటున్నారు. వాస్ అంటే నివసించడం, అవునా, నివాస్ అని నివాస అంటారు, నివసించడం. వాస్, వాస్ చేయడం అంటే ఒక దగ్గర ఉండడం. సో వాస్ అంటే టు లివ్. భగవంతుడు ప్రతి దగ్గర ఉంటాడు, అందుకని వాసుదేవ. ఎక్కడ ఉంటారు ఆయన, నివసిస్తారు, ప్రతి దగ్గర నివసిస్తారు భగవంతుడు, అందుకే వాసుదేవ అని పేరు.
ఏ గోప్య సౌరచయుతం జగదండ కూటిం కోటిశ్వ శేషవ సుధాది విభూతి భిన్నం.
సో ఆయన ఈ ప్రతి ఒక్క బ్రహ్మాండంలో, ప్రతి ఒక్క అండాంతరస్థ పరమాణు చేయాంతరస్థం, ప్రతి ఒక్క పరమాణులో ప్రతి చోట కూడా భగవంతుడు, సారీ, వ్యాపించి ఉన్నాడు వాసుదేవుడు. ఇంకా ఈశోపనిషత్తులో కూడా రాశారు, అపాప విద్ధం, భగవంతుడు ఏ పాపము స్పర్శించలేదు. భగవంతుడు ఏం కార్యాలు చేసినా ఆయనకి ఎప్పుడు పాపం తగలదు. ఆయన ఎంతోమంది దేవతలను సరే, ఎంతోమందిని దేవతలను రక్షించడానికి ఎంతోమంది అసురుల్ని చంపేస్తాడు, అయినా ఆయనకేం పాపం కలగదు, పాపం తగలదు. ఆయన ఎన్నో కార్యాలు చేస్తాడో అవన్నీ వైదిక సిద్ధాంతాల ప్రకారం, నియమాల ప్రకారం విరుద్ధంగా ఉండొచ్చు, అయినా కానీ అవి ఏవి పాపకార్యాలు కాదు, వాటి వల్ల ఆయనకి ఎప్పుడు ఏం పాపం తగలదు. సో ఆయన ఏ కార్యాలు చేసినా ఆ కార్యాల ద్వారా ఎప్పుడు ఆయన కలుషితం అవ్వడు, అపాప విద్ధం. అది స్పెషాలిటీ అనమాట. ఒక్కొక్కసారి ప్రశ్నిస్తాడు, జనాలు ప్రశ్నిస్తూ ఉంటారు, అదేంటి మేము చేస్తే పాపమా, భగవంతుడు చేస్తే పాపం కాదా, భగవంతుడు అలా చేశాడు, కృష్ణుడు అలా చేశాడు, కృష్ణుడు ఇలా చేశాడు, అదంత సరికాదు. భగవంతుడు ఏది చేసినా సరే, ఆ విషయం అర్థం చేసుకోవాలి ఫస్ట్. మనం ఏది చేస్తే సరికాదు, కానీ భగవంతుడు ఏది చేసినా సరే, భగవంతుడు ఏది చేసినా పాపం తగలదు, ఆయనకు తగలదు. ఎందుకంటే భగవంతుడు ప్రతి ఒక్కరిని శుద్ధపరచగలడు. అసురుడిని చంపేసినా అసురుడు శుద్ధమైపోతాడు, ఆయనకు మోక్షం లభించేస్తుంది. సో ఆయనతో ఎవరు సంపర్కంలో వచ్చినా వాళ్ళందరూ కూడా శుద్ధమైపోతారు, ఏ కోరికతో వచ్చినా వాళ్ళందరూ శుద్ధమైపోతారు. సో భగవంతుడు అందరినీ శుద్ధపరుస్తాడు, భగవంతుని ఎవరూ అశుద్ధం చేయలేరు, కలుషితం చేయలేరు. మన కేసులో అలా కాదనమాట, మనము వేరే వాటి వేరే విషయాలు పాపకార్యాల వల్ల కలుషితం అయిపోతాం, ఆ పాపకార్యాల ఫలాలు మనం భోగించవలసిందే. కానీ భగవంతుడు అలా, అందుకే మనము భగవంతుడికి చాలా తేడా ఉందన్నమాట. మనం ఎప్పుడు మనం భగవంతుడితో పోల్చుకోకూడదు, అది పెద్ద అపరాధం. ఓకే, దీంతో మరి ప్రచయితస్సుల యొక్క ప్రార్థనలు పూర్తయ్యాయి. ఇప్పుడు నెక్స్ట్ ఫైనల్ కంక్లూజన్, మైత్రేయ ఉవాచ ఇతి ప్రచేతోభిర్యభిష్టుటో హరి ప్రీతస్తతేత్యాహ శరణ్యవత్సలః అనిచ్యతామ్యానమతృప్తచక్షుషాం యయౌ స్వధామానపవర్గవీర్యః. మైత్రేయుని అంటాడు, హే విదుర, భగవంతుడు ఎవరైతే శరణాగతులు అయిపోతారో ఆయనకి, వాళ్ళందరి భక్తుల్ని రక్షిస్తాడు. సో ఇప్పుడు ప్రచేతలు ఈ విధంగా వాళ్ళు భగవంతుని పూజించి ఆరాధించి ప్రార్థించి అన్నారు. సో అప్పుడు భగవంతుడు ఏం చెప్పాడంటే, వాళ్ళకి రిప్లై చేశారు భగవంతుడు, సరే మీరు ఏవైతే ప్రార్థించారో, దేనికోసమైతే ప్రార్థించారో అది పూర్తి అవ్వగాక అని భగవంతుడు వాళ్ళందరికీ వాళ్ళ వరం ఇచ్చేశాడు, వాళ్ళకి ఏం కోరుకున్నారో అదే అవ్వాలని. అలా చేసి చెప్పిన తర్వాత ఇంకా భగవంతుడు అలా అందరికి వరాలు ఇచ్చినంత మాత్రం ఆయన శక్తి ఎప్పుడు తగ్గిపోదు. అలాంటి భగవంతుడు ఇప్పుడు అక్కడి నుంచి ఇంకా బయలుదేరి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రచేతస్సుకి ఎంతో, ఇప్పుడు భగవంతుడు వెళ్ళిపోగానే వాళ్ళకి ఎంతో విరహం కలిగింది. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు భగవంతుడి ముందే ఉండాలనుకున్నారు, ఇప్పుడు వాళ్ళు ఇంకా సంపూర్ణంగా ఇంకా చూడాలనుకుంటున్నారు భగవంతుడిని. కానీ భగవంతుడు ఇప్పుడు వెళ్ళిపోయారు, కానీ ప్రచేతస్సులకి ఇచ్చేశారంట వరం, మీరు ఏం కోరుకుంటున్నారో అది మీకు పూర్తవుతుందని, వరం నెరవేరుతుందని. సో ఇది ఒక గొప్పతనం భగవంతుడిది. అదే భగవంతుడు ఏంటి, వాళ్ళకి వరం ఇచ్చేసి వెళ్ళిపోయాడంటే వాళ్ళు ఇంకా అక్కడ కోరుకుంటున్నారు భగవంతుడు వాళ్ళ ముందే ఉండాలని. సో భగవంతుడి గొప్పతనం అంట ఇది. భగవంతుడు సంపూర్ణంగా ఆయన, భగవంతుడు ఎప్పుడు ప్రచేతస్సులు ఇంకా అన్ని జీవరాశులకు మేలునే కోరుకుంటూ ఉంటారు, కానీ భగవంతుడు సంపూర్ణంగా వైరాగ్యం రెనన్సియేషన్, ఇది భగవంతుడు ఒక ఐశ్వర్యం. సో ఈ విధంగా ఆయన ప్రచేతస్సు ఆయనకు చాలా నచ్చారు, ఆయనే ప్రశంసించాడు ప్రచేతస్సుల్ని. ఆయన కానీ ఆ ప్రచేతస్సుల్ని వదిలి వెళ్ళిపోయాడు, ఎందుకంటే ఆయన ఇప్పుడు ఇంకా మిగతా జీవరాశులందరికీ కూడా కృప పంచడానికి. సో అలాగే చైతన్య మహాప్రభు కూడా సన్యాసం తీసుకుంటారు. సన్యాసం తీసుకున్న తర్వాత అద్వైత ప్రభు, అద్వైత ఆచార్య వాళ్ళ ఇంట్లో నివసిస్తారు, ఆయనతో పాటు నివసిస్తారు. సో అప్పుడు అద్వైతాచార్య ఇంకా కొన్ని రోజులు చైతన్య మహాప్రభు ఉండమని కోరుకుంటారు, కొన్ని రోజులు ఉంటారు. కానీ తర్వాత చైతన్య మహాప్రభు అక్కడి నుంచి బయలుదేరుతారు, ఎందుకంటే ప్రచారం చేయాలి వేరే దగ్గర, ఒకే దగ్గర కూర్చుకుని ఉండకూడదని. ఆయన ఇంకా మిగతా జీవరాశులను ఉద్ధరించాలని ప్రచారం కోసమని బయలుదేరి వెళ్ళిపోతారు. అందరూ కోరుకున్నారు, డివోటీస్ అందరూ కూడా ఇక్కడే ఉండండి ఇక్కడే ఉండండి. సో సారం ఏంటంటే, భగవంతుడు ఇది అసీమ కృప, భగవంతుడు ఒక అసీమ కృప. ఆయన అందరికి మేలు చేయాలని కోరుకుంటాడు, కానీ ఎవరి పట్ల ఆయనకు అటువంటి ఆసక్తి లేదు. ఈ ప్రపంచంలో అన్ని జీవరాశులను ఉద్ధరించాలనేదే ఆయన ఉద్దేశం. అత నిర్యాయ సలిలాత్ ప్రచేతస ఉదన్వతః వీక్ష్యాకుప్యాంద్రుమైశ్చన్నాం గాం గాం రోదుమివోచ్ఛ్రితైః. దాని తర్వాత ప్రజలు అందరూ కూడా ఇప్పుడు జలాశయం అంటే నీటి లోపల కదా వీళ్ళందరూ వ్రతం చేసి తపస్సులు చేసి భగవంతుడికి ఆరాధించుకుంది. ఇప్పుడు నీటి నుంచి బయటకు వచ్చారంట. వాళ్ళు బయటకు వచ్చినప్పుడు చూసారంట అక్కడ చెట్లన్నీ పెద్దగా పెరిగిపోయాయన్నమాట. అంటే ఇంకా ఎంత పెద్దగా పెరిగిపోయాయంటే స్వర్గానికి మార్గాన్ని ఆపేసినట్టుగా అడ్డుకున్నట్టుగా అంత పెద్ద పెద్దగా పెరిగిపోయాయంట చెట్లు. ఈ విధంగా ఈ చెట్లు పెద్ద పెద్ద చెట్ల ద్వారా మొత్తం పృథ్వీ భూమంతా కూడా నిండిపోయిందంట, కవర్ అయిపోయింది. ఆ సమయంలో ఈ చెట్లను చూసి ప్రత్యేక కోపం వచ్చేసిందంట. సో మామూలుగా కొంతమంది అనుకుంటారు, ఏ చెట్లు పెద్ద పెద్ద చెట్లు జంగల్స్ అడవులు ఉంటే దీని ద్వారానే చాలా వర్షాలు వస్తాయి అని. కానీ అది అసలైన విషయం కాదు. మనము ఇలా ల్యాండ్ని కల్టివేట్ చేసుకోవాలి. ల్యాండ్ని కల్టివేట్ చేసుకోవడం కోసం ఈ జంగల్స్ అంటే అడవుల్ని కొంచెం క్లియర్ చేసి కూడా మనం ఆ ల్యాండ్ని కూడా మంచిగా కల్టివేట్ చేసుకొని అక్కడ పంటలు పండించుకోవాలి. తద్వారా యూజ్ చేసుకోవాలి, ఆవుల్ని పెట్టుకోవాలి. తద్వారా మనకు అన్ని సమస్యలు దూరం అయిపోతాయి. ఈ ద్వారా మనకు కావాల్సిన సమస్యలన్నీ దూరమైపోతాయి. అంతేగాని జస్ట్ అవంటికటే అవే చెట్లు పెరిగిపోయి సమస్యలు తీరిపోవు మీకు. ఇంకా మరి వర్షాలు ఎలా వస్తాయండి అంటే వర్షాలు యజ్ఞం చేస్తే వస్తాయి. అదే మనకు భగవద్గీతలో నేర్పించింది, అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ. యజ్ఞాల ద్వారానే వానలు వస్తాయి. ఓకే, సో అందుకే మనము పంటలు పండించుకోవాలి, ఆవుల్ని సంరక్షించాలి, యజ్ఞాలు చేయాలి. అంటే యజ్ఞం అంటే ఇక్కడ సంకీర్తన యజ్ఞం. సంకీర్తన యజ్ఞం చేస్తే అన్నీ సరిపోతాయి, మీకు అంత సమృద్ధి కలుగుతుంది, ఇంకా అంత శాంతి భద్రత కూడా నెలకొంటుంది. 45వ శ్లోకం. సో ఇంకొక 3-4 శ్లోకాస్ ఉన్నాయి, 51 వరకు చూద్దామన్న చించినయ్య. తతోగ్నిమారుతౌ రాజన్ అముంచన్ముఖతోరు శామహిం నిర్వీరుడం కర్తుం సంవర్తక ఇవాత్యయే. ఇప్పుడు చెప్తున్నారు ఇక్కడ, ఓ రాజా, అలా ప్రళయం సమయంలో శివుడు నోట్లోంచి మంట వస్తుంది ఆయన కోపంతో, కోపాగ్నితో. సో ఆ విధంగా ఇప్పుడు కూడా ప్రచేతస్సులు కూడా ఇంకా ఈ యొక్క చెట్లన్నింటినీ కూడా కాల్చేయాలనే ఉద్దేశంతో వారి నోటి నుంచి కూడా ఇప్పుడు మంట వచ్చిందంట. ఇక్కడ విదురుణ్ణి హే రాజన్ అని ఉద్దేశించి చెప్తున్నారు, ఓ రాజా అని. ఇప్పుడు రాజా అంటే ఒక అర్థం ఏంటంటే అసలు మన సన్యాసుల్ని లేకపోతే మన ఆచార్యుల్ని కూడా మనం స్వామి, గోస్వామి అని పిలుస్తాం. గోస్వామి అంటే, స్వామి అంటే మాస్టర్. ఎవరైతే వాళ్ళ ఇంద్రియాలు మనస్సుని నిగ్రహించుకోగలిగారో వాళ్ళని స్వామి, గోస్వామి, మహారాజా అంటారు. సో రాజా అనే దానికి ఇంకో అర్థమైతే అనమాట. సో అలాగే ఇక్కడ విదురుడు కూడా తన భక్తి ద్వారా ఆయన కూడా రాజా అన్నమాట, ఇంద్రియాలను నిగ్రహించుకోగలరు. ఇలా ఉన్నతమైన భక్తులు వాళ్ళ యొక్క ఇంద్రియాలని నిగ్రహించుకోగలరు. అందుకే అప్పుడప్పుడు భక్తుల్ని కూడా రాజా, మహారాజా అని కూడా అంటాం. సో ఎవరైతే ఇలా ధీరులు ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా ఇలా క్రోధానికి లొంగిపోరు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు భక్తి మార్గంలో స్థితమై ఉంటారు కనుక.
భస్మసాత్ క్రియమాణం స్థాంద్రుమాన్ వీక్ష పితామహ ఆగత శమయామాస పుత్రాన్ బర్హిష్మతో నయైః.
ఈ విధంగా చెట్లన్నింటినీ మొత్తం సంపూర్ణ పృథ్వీపైన చూసిన తర్వాత ఇవన్నిటినీ భస్మం చేసేసారు చెట్లన్నింటినీ వంటలతో. అప్పుడు బ్రహ్మదేవుడు వెంటనే ఈ భరిష్మన్ రాజు యొక్క పుత్రులు అంటే ప్రత్యేతస్సుల దగ్గరికి వచ్చేసి కొంచెం యుక్తితో కొన్ని వాక్యాలు చేశారు, లాజికలే కొన్ని మాట్లాడారు. ఎందుకంటే ఇలా అంత చెట్లన్నింటినీ కాల్చేయడం అనేది కూడా సరికాదు. ఎందుకంటే బ్రహ్మదేవుడు మొత్తం ఇన్ఛార్జ్ కాబట్టి యూనివర్స్కి, ఇలా ఎక్కడైనా హఠాత్తుగా ఏమైనా జరిగిపోతే ఆయన వచ్చేసి సిచ్యువేషన్ సెట్ చేస్తారన్నమాట. సో అందుకే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కంట్రోల్ చేసుకోవడానికి సిచ్యువేషన్ కొంచెం అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతుంది అనేసి వెంటనే బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చేసారన్నమాట. ఎప్పుడైతే హిరణ్యకశిపు కూడా ఎంతో కఠోర తపస్సులు చేయడం ద్వారా అప్పుడు మొత్తం ముల్లోకాల్లో మంట అంతా వేడంతా వెళ్ళిపోయిందనమాట, అందరికీ కష్టం కలిగింది. అప్పుడు వెంటనే బ్రహ్మదేవుడు వచ్చి ఆయనకు వరం ఇచ్చి ఆయనని శాంతపరిచేశారు. సో అలాగే ఇప్పుడు ఏంటంటే ఇలా ఎవరైతే మొత్తం ఇన్ఛార్జ్ ఉంటారో ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఇన్స్టిట్యూషన్ కానీ ఇలా ఇప్పుడు బ్రహ్మదేవుడిలాగా ఎప్పుడైనా ఎక్కడైనా సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్లో వెళ్తే ఇది వాళ్ళ బాధ్యత అక్కడికి వచ్చి వెంటనే మళ్ళీ సిచ్యువేషన్ కంట్రోల్లో తీసుకురావడం, తద్వారా శాంతి భద్రతల్ని నెలకొల్పడం. అలాగే అదే ఉద్దేశంతో ఇప్పుడు ఇక్కడ బ్రహ్మదేవుడు కూడా వచ్చాడనమాట.
తత్రావశిష్టయే వృక్ష భీతాదుహితరం తదా ఉజ్జరుస్తే ప్రచేతేభ్యో ఉపదిష్ట స్వయం భువ.
ఇంకా కొన్ని చెట్లు మిగిలి ఉన్నాయి, అవి మా చాలా భయపడుతున్నాయి ఇప్పుడు ప్రచేతస్సులకి. అలా భయపడుతూ బ్రహ్మదేవుడి ఆజ్ఞ ప్రకారం వాళ్ళు వాళ్ళ యొక్క కూతుర్ని మరీష వాళ్ళ కూతుర్ని అప్పచెప్పేశాయి ప్రచేతస్సులకి.
తేచ బ్రహ్మణ ఆదేశాన్ మరీషాముపయేమిరే యస్యాం మహత్ అవజ్ఞానాత్ అజన్యజన యో నిజ.
సో ఇలా బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞను పాటిస్తూ ప్రచేతస్సులందరూ కూడా ఈ మరీషను వారి యొక్క భార్యగా స్వీకరించారు. ఈ యొక్క మరీష గర్భం నుంచి ఈ దక్ష ప్రజాపతి, ఎవరైతే బ్రహ్మదేవుడి యొక్క పుత్రుడు ముందు ఉండేనో, మీరు ముందు చదివారు కదా ఒకసారి, మనం చదువుకున్నాం కదా, ఈ దక్ష ప్రజాపతి అప్పుడు చచ్చిపోయాడు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ యొక్క మరీష గర్భం నుంచి జన్మించాడు. సో ఇలా దక్ష ప్రజాపతి మళ్ళీ మరీష గర్భం నుంచి ఎందుకు జన్మించవలసి వచ్చింది రెండవసారి అంటే, ఎందుకంటే ఆయన శివుడిని అవమానించాడు, ఇంకా ఆయన యొక్క ఆదేశాలని ఉల్లంఘించాడు. ఈ రెండు కారణాల వలన ఆయనకి రెండుసార్లు శరీరాన్ని ధరించి రెండుసార్లు శరీరాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది దక్షుడికి, బ్రహ్మదేవుడు పుత్రుడైనా కానీ. సో ఇక్కడ అందుకనే మహద్ అవజ్ఞానాత్ యస్యా మహద్ అవజ్ఞానాత్, ఆయన ఉల్లంఘించాడు శివుడి యొక్క ఆజ్ఞని, శివుడి యొక్క సమ్మానాన్ని. సో అందుకనే ఇలా దక్ష ప్రజాపతి ముందు జన్మలో బ్రహ్మదేవుడి యొక్క పుత్రుడిగా బ్రాహ్మణుడిగా జన్మించిన ఇప్పుడు ఒక క్షత్రియుడిగా ఒక క్షత్రియుల గర్భం నుంచి మళ్ళీ జన్మించాల్సి వచ్చింది. అంటే కొంచెం ఇప్పుడు ఈసారి జన్మ ఫస్ట్ టైం జన్మ బ్రహ్మదేవుడి పుత్రుడిగా, ఇప్పుడు మరీష ప్రచేతస్సుల పుత్రుడిగా. సో ఈ జన్మ ముందు జన్మ కన్నా కొంచెం లోవర్ అనమాట, అవునా, తక్కువ స్థాయిలో ఉంది. ఎందుకు అలా అవ్వాల్సి వచ్చింది, ఇంకో జన్మ తీసుకోవాల్సి వచ్చింది, అది కూడా తక్కువ స్థాయిలో, ఎందుకంటే శివుడిని అవమానించాడు కనుక, శివుడిని యొక్క ఆదేశాన్ని పాటించలేదు కనుక. సో అందుకని మళ్ళీ ఇంకొకసారి జన్మెత్తాల్సి వచ్చింది అనమాట. సో మీకు శివుడిని అవమానించిన ఘటన అవన్నీ మనకు తెలుసు, ముందే మనం తెలుసుకున్నాము, అందుకే ఇప్పుడు అందులోకి వెళ్ళాము. సో ఇందులోంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము ఇలా మనం మహాజనుల్ని, గొప్ప వాళ్ళని, గొప్ప భక్తుల్ని అవమానిస్తే, గురువుల్ని లేకపోతే ఆచార్యుల్ని, శుద్ధ భక్తుల్ని అవమానిస్తే, వారి ఆజ్ఞను ఉల్లంఘిస్తే, సో మనకు ఇలాంటి శిక్ష తప్పదన్నమాట.
చాక్షుషే త్వంతరే ప్రాప్తే ప్రాక్సర్గే కాల విద్రుతే యస్స సర్జ ప్రజా ఇష్టాః సదక్షో దైవ చోదితః.
సో ఆయన ముందు పూర్వపు శరీరం అంతా నాశనం అయిపోయింది, కానీ ఇప్పుడు అదే దక్షుడు భగవంతుడి యొక్క ప్రేరణతో మళ్ళీ ఈ చక్షుష మన్వంతరిలో ఆయన మళ్ళీ ఎన్నో రకాల జీవరాశుల్ని ఆయన ప్రజాపతి కదా సృష్టించాడు. సో చక్షుష మన్వంతర అంటే ఇది ఆరవది అనమాట, చే సిక్స్త్ వన్. సో మన్వంతరలో మనకు తెలుసు బ్రహ్మదేవుడి యొక్క దినంలో 14 మన్వంతరాలు ఉంటాయి, 14 మనువులు ఉంటారు. సో మొదటి మనువు వచ్చేసి స్వయంభూ మనువు, దాని తర్వాత సరోచిష, ఉత్తమ, తామస, రైవత, తర్వాత చక్షుష, ఇంకా ఉన్నాయి వైవస్వత. ఇప్పుడు నడిసేది వైవస్వత, అంటే దీనికన్నా ముందు మనువులో ఇదంతా స్టోరీ జరిగిందన్నట్టు. ఇప్పుడు జరిగి మనం చర్చించుకునే స్టోరీ దీనికన్నా ముందు మనువు కాలంలో జరిగింది, ఈ మనువు కాలంలో కాదు. సో చక్షుష మనువు, తర్వాత వైవస్వత మనువు, ఇప్పుడు మనకు రన్నింగ్ కరెంటు పాలించే మనువు వైవస్వత మనువు. సో ఇంకా అలా చాలా మనువులు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా, ఇంతమంది మనువులందరూ కూడా భగవంతుడు ఒక శ్వాసలో ఇలాంటి ఎంతోమంది వేల వేల లక్షల మనువులు పుడతారు, చచ్చిపోతారు మహావిష్ణువు ఒక్క శ్వాసలో.
యస్యైక నిశ్వసిత కాలమతావలంభ్య జీవంతి లోమ విరచ జగదండనాథ విష్ణుర్మహాచైహ యస్య కళా విశేషో
గోవిందమాది పురుషం తమహం భజామి. ఈ విషయాన్ని బ్రహ్మ సమితిలో బ్రహ్మదేవుడు చెప్పాడు. అవునా? జగందండ నాథ్. సో ఇలాంటి ఎంతోమంది బ్రహ్మలు కూడా భగవంతుడి యొక్క విష్ణువు యొక్క ఒక శ్వాసలో పుడతారు, చనిపోతారు. ఇప్పుడు మళ్ళీ కూడా దక్షుడు మళ్ళీ పూర్వ వైభవం మనకి తిరిగి వచ్చింది. మళ్ళీ పూర్వంలాగా ప్రజాపతిలా అన్ని జీవరాశులను సృష్టిస్తున్నాడు. ఇదంతా కూడా మళ్ళీ అతను శివుడికి పశ్చాత్తాపంతో చేసుకున్న ప్రార్థనల యొక్క ప్రభావం ద్వారా. ఎందుకంటే ఆయన మళ్ళీ శివుడికి ప్రార్థించుకున్నాడు కనుక శివుడి యొక్క కృప ద్వారా ఇప్పుడు మళ్ళీ అతను ఈ యొక్క ప్రజల్ని సృష్టించగలుగుతున్నాడు. సో దీనికోసం దక్ష మన విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ మన ఆచార్యులు చెప్తున్నారు, దక్ష ప్రజాపతి ఇలా ఇప్పుడు 6వ మన్వంతరంలో ఆయన పుట్టాడు కదా, అంటే 5వ మన్వంతరం వరకు కఠోరమైన తపస్సులు చేశారంట. స్వయంభూముని కాలంలో ఆయన చచ్చిపోతే మళ్ళీ 6వ మన్వంతరంలో పుట్టాడు కదా, అంటే 5వ మన్వంతరం వరకు ఆయన కఠోరమైన తపస్సులు చేశారంట. అప్పుడు మళ్ళీ ఆయనకి ఈ జన్మ దక్కిందంట. ఇదంతా కూడా శివుడి యొక్క కృప ద్వారా. సో ఫైనల్గా లాస్ట్ శ్లోకాలు.
యోజాయమానసర్వేషాం తేజస్తేజస్వినాం రుచ స్వయోపాదత్తదక్ష్యాచ్చ కర్మణాం దక్షమభ్రువన్ తం ప్రజా సర్గరక్షాయాం అనాదిర్ అభిషిచ్యచ యుయోజ యుయుజేన్యాంశ్చ సవై సర్వ ప్రజాపతి.
ఈ విధంగా దక్ష ప్రజాపతి పుట్టిన తర్వాత ఆయన యొక్క శరీరం యొక్క కాంతి, సౌందర్యం, ఐశ్వర్యం అన్ని వైపులా వ్యాపించిపోయిందంట. ఎందుకంటే ఆయన అంతేకాకుండా ఆయన పేరు దక్ష ఎందుకంటే అన్ని రకాల భౌతిక కార్యాలు, కర్మకాండీయ కార్యక్రమాలు చేయడంలో ఆయన దక్షుడు అన్నమాట, చాలా ఎక్స్పర్ట్. సో బ్రహ్మదేవుడు అందుకనే ఈ దక్ష ప్రజాపతిని ఇలా ప్రజా సంతతిని పెంచటానికి ఆయనకు ఆ బాధ్యతను అప్పచెప్పి ఆయన ప్రజాపతిగా చేశారన్నమాట. అలా కాలానుసారంగా దక్ష ప్రజాపతి ప్రజాపతి యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ ఎన్నో రకాల సంతతిని, ప్రజలను, జీవరాశుల్ని పెంపొందించి వారి సంతతిని పెంచారంట. సో తద్వారా దక్షుడు ఆయన కార్యాన్ని నిర్వర్తించాడు. దీంతో ఈ యొక్క అధ్యాయం ముగుస్తుంది. ఇంకా లాస్ట్ ఇంకొక అధ్యాయం ఉంది, 31వ అధ్యాయం. అది నారదముని ఇంకా ప్రచేతసులకు కొన్ని ఆదేశాలు, నిర్దేశాలు ఇస్తారు. అది ఏంటనేది మనం వచ్చే అధ్యాయంలో, వచ్చే క్లాస్ నుంచి చర్చించుకుందామంట. ఈ అధ్యాయం, వచ్చే అధ్యాయం 31వ అధ్యాయంతో యాక్చువల్లీ ఈ స్కందం 4వ స్కందం పూర్తవుతుంది. సో ఈ అధ్యాయం మనము 2 క్లాసుల్లో చర్చించుకుంటాము. సో తద్వారా 4వ స్కందం కూడా పూర్తవుతుంది మీ అందరి కృపతో. సో అందరికీ ధన్యవాదాలు, చాలా ధన్యవాదాలు. సో ఈరోజు నేను ఇక్కడే విషయాన్ని ముగిపేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి జయ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జయ. సమవేత గౌరవ భక్త వృందికి జయ. నితాయ్ గౌర్ సితనాథ్ ప్రేమనందే హరి హరి పోల్.